ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వాక్యం నుంచి ఒక 2 అంశాలను మనం ధ్యానం చేసాం. మొదటి మాట, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. అద్భుత మానవ దేహ నిర్మాణం ఎలాగ జరిగింది అన్న దాన్ని ఒక భాగంగాను, 2వ భాగం ఆత్మ జీవము వేరువేరా, జీవాత్మ అన్నాడు కాబట్టి ఆత్మ దేహము ఒకటేనా వేరువేరా, మానవ దేహంలో ఎన్ని భాగాలు ఉంటాయి అన్నప్పుడు 3 భాగాలు, దేహము జీవము ఆత్మ. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎట్లాగా మానవ జీవితంలో ఆ 3 స్థానం ఉంది అన్న విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు 3వ భాగాన్ని కొనసాగిస్తూ ఉందాం. 3వ భాగాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండ 2:7 మరొకసారి చదువుతా ఉన్నాను. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. నరుడు జీవాత్మ, మొట్టమొదటి నరుని యొక్క నిర్మాణం దేవుడు ఏ విధంగా చూశాడో మనం చూసాం. ఆ మొదటి మానవునికి దేవుడు పెట్టిన పేరు ఆదాము. మనం కిందికి వెళ్తే 18వ వచనం చూడాలి. ఆదికాండము 2:18 చూస్తే ఇలా రాయబడింది, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనను. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుడు మానవుణ్ణి చేయడానికి ముందు 6 సృష్టి చేశాడు, నివాసయోగ్యమైన భూగోళాన్ని చేశాడు, భూమి మీద వాతావరణంలో మార్పుల కొరకు చంద్రుని చేశాడు, భూమి మీద వెలిగివ్వడానికి సూర్యుని చేశాడు, మానవునికి కావలసిన ఆహారం కొరకు పక్షులను జలచరములను సమస్తాన్ని చేశాడు ఆయన. అన్నిటినీ కలిగించిన దేవుడు అన్ని సంపూర్తి అయిన తర్వాత మానవుణ్ణి ఆయన చేయటం మనం చూస్తాం. అయితే ఈ 2:18 మనకి ఏం చెప్తుందంటే, ఇంకా మనిషికి ఏదైతే కొదువుగా ఉందో అది నోరు తెరిచి దేవుణ్ణి మానవుడు అడక్కపోయినా, దేవుడే మనిషికి ఇది కొదువుగా ఉంది, ఇది తక్కువగా ఉంది, ఇది వాని కొరకు చేయాలి అని దేవుడు అనుకొని, దేవుడే ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ అంతటిని కూడా దేవుడే పూడుస్తూ ఉన్నాడు, దేవుడే సమకూరుస్తున్నాడు అన్న మాటను మనకి 18వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. తినడానికి ఆహారమును, ఉండడానికి ఏదైనా తోటను దేవుడు, అనుభవించడానికి సమస్తాన్ని, జంతువులను, చెట్లను, పక్షులను సమస్తాన్ని సమకూర్చిన దేవుడు ఇంకా ఏం తక్కువగా ఉంది అన్నదాన్ని ఆలోచన చేసి ఆయన ఇలా అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, హెల్ప్లెస్ అయిపోయాడు, ఒక హెల్పర్ని తనకి ఇవ్వాలి, పార్ట్నర్ని తనకి ఇవ్వాలి అని, జీవిత భాగస్వామి తనకు ఉండాలి అని తన లైఫ్ పార్ట్నర్ కొరకు కూడా దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. 19వ వచనం ఏం చెప్తుందంటే, ఆ మొదటి మానవుడు మన పితృడైన ఆదామును తీసుకొచ్చి ఆదాము ముందుకి సమస్తమైన పక్షులను పిలిచాడు, ఆదాము ముందుకి సమస్తమైన జంతువులను పిలిచాడు. పక్షులు ఆయన దగ్గరకు వచ్చాయి, జంతువులు ఆయన దగ్గరకు వచ్చాయి. వాస్తవంగా క్రియేటర్ దేవుడే అయినప్పటికీ పేర్లు పెట్టే బాధ్యత, పిలిచే బాధ్యత, వాటన్నిటి మీద అధికారాన్ని దేవుడు మానవునికే అప్పగిస్తా ఉన్నాడు. 19వ వచనంలో మనం అదే మాట చూస్తాం, ఆయన ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అంటే ఎలా అనుకోవచ్చు, మొదటి అధ్యాయములో యావత్ సృష్టి కొరకు చెబితే రెండవ అధ్యాయము నుంచి ఒక్క మానవుడి వెనకాలే బైబిల్ వెళ్తా ఉంది, మానవ చరిత్ర వెనకాల బైబిల్ వెళ్తా ఉంది. ఆకారంలో మానవుడి కంటే పెద్దవి సృజించబడ్డాయి, ఆకారంలో పెద్దవి మానవుడి కంటే సృష్టిలో ఉన్నప్పటికీ బైబిల్లో ప్రత్యేకత, మానవునికి ఇచ్చిన ప్రత్యేకత, మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పొలుకు చొప్పున దేవుని యొక్క స్వరూపమందు దేవుడే తన స్వహస్తాలతో దైవిక ఏర్పాటు దైవిక సంకల్ప ప్రకారంగా దేవుడు మానవుణ్ణి ఈ భూప్రపంచం మీదకి ప్రవేశపెట్టాడు. అందుకే ఒకసారి మన గతం ఆలోచన చేసుకోవడానికి వెళ్తే బైబిల్ చెప్తుంది మానవ గతం ఒక వైభవం, మానవ గతం ఒక వైభవం. అయితే ఈరోజు మనం ఆది కాండం 2:7 నుంచి నరుడు జీవాత్మ, ఆదాము జీవాత్మ అన్నమాట చూసాం. ప్యారలల్ గా ఒక వాక్యాన్ని చూసి ఈ రెండు వాక్యాలను అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 ఇలా రాయబడింది, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి, జీవించు ఆత్మ జీవాత్మ, మొదటి ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడినది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. రెండు మాటలు, ఈ రెండు మాటలు కొంచెం మనసులో పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది సెర్మన్, ఈ వర్తమానం చివరిలో మీకు ఈ రెండు మాటల మీదే క్లారిటీ వస్తుంది. మొదటి ఆదాము, కడపటి ఆదాము, జీవించు ఆత్మ, జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము మానవుడు, కడపటి ఆదాము దేవుడే మానవుడిగా అవతరించిన యేసుక్రీస్తు ప్రభు. మొదటి ఆదాము జీవించు ఆత్మ, జీవించు ప్రాణి, లివింగ్ బీయింగ్. కడపటి ఆదాము లైఫ్ గివర్, లైఫ్ గివర్. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ, లైఫ్ గివింగ్ స్పిరిట్ అని రాయబడుతుంది. ఎందుకు మొదటి ఆదాముతోటి యేసుక్రీస్తు ప్రభువును పోల్చి కడపటి ఆదాము అన్నాడు? ఎందుకు మానవుడైన మానవుడు జీవించు ప్రాణి జీవించు ఆత్మ అయితే అతనితో పోల్చి యేసుక్రీస్తు ప్రభువుని జీవింపచేయు ఆత్మ, లైఫ్ గివింగ్ స్పిరిట్ అని మాట్లాడుతున్నాడు అన్నది మనకి చివరిలో అర్థమవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము వరకు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన మూడు భాగాలుగా ఈరోజు ధ్యానాన్ని మనం కొనసాగిస్తాం. మొదటి భాగం మానవ గతం ఏంటి, రెండు మానవ వర్తమానం ఎలాగుంది, మూడు మానవుల భవిష్యత్ ఎలా ఉంటుంది. ఈ మూడు మాటల మీదే మనం ధ్యానం చేస్తాం. మొదటిగా మానవుని గతం ఎలాగుంది అనే వాక్యం దగ్గరకు వస్తే, మానవుని గతం ఒక ఔన్నత్యము వైభవము అని చూడగలం. 7 విషయాలు అర్థం చేసుకోవాలి. 2 అధ్యాయములో మానవుడు ఎలా కనబడుతున్నాడంటే 7 ప్రత్యేకమైన విషయాలను మనం మానవుల్లో చూస్తాం. అందులో మొదటి మాట, మానవుడు సృష్టి అంతట్లోనూ ప్రత్యేకమైన వాడు, మానవుణ్ణి పోలిన జీవి అంటూ లేదు, మానవుడు ఎవరికంటే తక్కువ కాదు, మానవుడు సమస్త సృష్టి కంటే ప్రత్యేకమైన వాడుగా కనబడతాడు. కారణం దేవుడే తన పొలుకు చొప్పున తన స్వరూపమందు తన స్వహస్తాలతో తన జీవవాయువును నరుల్లో ప్రవేశపెట్టడం. కాబట్టి మొదటిగా మనం ఎలా కనబడుతున్నామంటే మానవుడు సృష్టిలో ప్రత్యేకమైన వాడుగా కనబడుతున్నాడు. 2 అధ్యాయంలో 2వ మాట మనకు ఎలా కనబడుతుందంటే మానవునికి భాషాజ్ఞానం గలవాడిగా కనబడతాడు. మానవుడికి భాషాజ్ఞానం, మానవుడు దేవునితో సంభాషిస్తున్నాడు. 2వది మానవుడు సాటి మనిషితోటి సంభాషిస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు అవతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి చల్లపూట నరుని వద్దకు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో సర్పము ఆదాము అవల దగ్గరకు వచ్చినప్పుడు సర్పముతో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. అంటే మానవుడు భాషా జ్ఞానం కలిగిన వాడుగా మనకి కనబడుతున్నాడు. అయితే ఈ రోజు భాష సాటి మనుషులతో మనం సంభాషించగలమంటే కుదరదు. ఎందుకంటే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, వేల కొలది భాషలు మానవుల మధ్య ఉన్నాయి. కాబట్టి మనం పక్క జిల్లా పక్క రాష్ట్రానికి వెళ్తే కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. దేవునితో మానవుడు మాట్లాడగలుగుతున్నాడంటే చాలా కష్టమే. ఎంతో ఎంతో అదైనా బైబిల్ ద్వారాను అదైనా అస్పష్టంగాను ఉంటుంది తప్ప దేవునితో కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. జంతువులతో ఏమైనా మనం మాట్లాడగలమంటే జంతువులకు భాష రాదని మనం అనుకుంటున్నాం, కానీ జంతువులు కూడా వాటిలో అవి కమ్యూనికేట్ చేయగలుగుతున్నాయి. కానీ మానవునికి జంతువులకి మధ్య తీరని ఎడబాటు కనబడతా ఉంది మాట్లాడే విషయంలో. కానీ ప్రారంభంలో మానవుడు ఇలా లేడు. దేవుడితో మాట్లాడగలుగుతున్నాడు, సాటి మనిషితో మాట్లాడగలుగుతున్నాడు, జంతువులతో మాట్లాడగలుగుతున్నాడు. 3వది, మానవునికి విశేషమైన జ్ఞానం ఉన్నట్లుగా మనం చూస్తాం. విశేషమైన జ్ఞానం ఈరోజు కూడా అంటారు, మానవ మెదడులో ఎంత బాగా మన తెలివైన వారుగా సొసైటీలో పిలవబడ్డప్పటికీ దేవుడు మనకిచ్చిన హ్యూమన్ బ్రెయిన్ లో 1% కూడా మనం పూర్తిగా వాడలేకపోతున్నాం. అంత అద్భుతమైన మెదడుని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈరోజు మనం అలా మాట్లాడితే ప్రారంభంలో మానవుడు మనకు ఎలా కనబడతాడంటే, మనం చూసాం కదా 2వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని మానవుడు ముందుకు తీసుకొచ్చినప్పుడు మానవుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాటన్నిటికీ పేర్లు పెట్టాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకీ ఎన్ని భూజంతువులు ఉన్నాయి, జంతువులకు అది జాతులు ఉన్నాయంటే యానిమల్ కింగ్డమ్ లో ఉన్న జాతులు 87 లక్షలు, పక్షులలో ఇప్పుడు దాకా గుర్తించిన జాతులు 10,000 జాతులు. మళ్ళా కాకి జాతుల్లో రకరకాలు ఉంటాయి, కొంగ జాతుల్లో రకరకాలు ఉంటాయి. వాటన్నిటి కోసం ఓన్లీ జాతులే ఉంటే ఇన్ని జాతుల జీవులకు ప్రతి దానికి ఒక్కొక్క పేరిచ్చి పిలవగలుగుతున్నాడు. అది మానవుని యొక్క విశేషమైన జ్ఞానం. 4వది, మనం ఏం చూస్తామంటే మానవుడే ఈ సృష్టికి రారాజు. సింహం కాదు మృగరాజు అని మనం పిలుచుకోవడానికి బైబిల్ చెప్తా ఉంది. ఈ సృష్టికి మానవుడే రారాజు. అందుకే 1వ అధ్యాయము 28వ వచనంలో మనం ఎలా చూస్తామంటే దేవుడు సృష్టిని మానవునికి లోపరిచాడు. ఎలా లోపరిచాడు అన్న మాట చూస్తే ఆయన ఇలా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అన్నిటి మీద ఏలుక, సృష్టి మీద ఏలుక, జీవుల మీద ఏలుక, అన్నిటిని తీసుకొచ్చి దేవుడు నరుని యొక్క పాదాల కింద ఉంచాడు. 4వదిగా, మన గతం ఎలా కనబడుతుందంటే సృష్టిలో మానవుడు రారాజు. రారాజు అన్ని మానవుని కొరకే చేయబడ్డాయి, అన్ని మానవుని పాదాల వద్దే ఉంచబడ్డాయి. మానవుడు లాంటి జీవి, మానవుని మించిన జీవి అంటూ ఏది దేవుడు చేయలేదు. మకుటం లేని మహారాజు, ఈ సృష్టి అంతటికి ఏలిక ఎవరు అంటే మానవుడే. 5వది, మానవుడికి మరణం అన్న పేరు తెలీదు. అమరత్వం కలిగిన వాడు ఇలా అనుకోవచ్చు, దేవుడు పుట్టించాడు, ఎందుకు కష్టాలు పెట్టాడో, ఎందుకు ఆకలి బాధలు పెట్టాడో, ఎందుకు పేదరికం పెట్టాడో, ఎందుకు రోగాలు పెట్టాడు, ఎందుకు మరణం పెట్టాడు, ఎందుకు ఇన్ని శ్రమల గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు సృజించినప్పుడు మానవునికి ఇవేవి లేకుండానే సృజించాడు. ఈవెన్ మరణం కూడా లేని అమరత్వం కలిగిన వాడిగానే సృజించాడు. అందుకే 3వ అధ్యాయము 22వ వచనంలో మనం ఎలా చూస్తామంటే జీవవృక్ష ఫలాలు తిని నిరంతరం జీవించడానికి దేవుడు జీవవృక్ష ఫలాలను ఆ ఏదను తోటలో మొలిపించాడు. జీవవృక్ష ఫలాలను దేవుడు అందుబాటులో ఉంచాడు. అంటే మరణం లేదు, ముసలితనం లేదు, తెల్ల వెంట్రుకలు లేవు, మోకాల నొప్పులు లేవు, కళ్ళద్దాలు లేవు, అసలు నిత్య యవనం, అమరత్వం కలిగిన వాడిగా, నిత్య యవనంలో ఉండేవాడిగానే దేవుడు మానవుణ్ణి సృజించాడు. ఆరవది నిత్య అవసరాలు అంటే ఏమీ లేకుండా సృజించాడు. అంటే తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు, వీటి కోసం కూడా ప్రాకులాడే అవసరం లేకుండా తినడానికి తిండి. అసలుకి ఆ ఏదైనా తోటల్లో కనీసం మనం నాగలు పట్టుకోవలసిన పని లేకుండా ఆహారానికి మంచివైన సమస్త వృక్షాలను మొలిపించాడు. వాటన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు, వాటన్నిటి మీద. ఈరోజు యాపిల్ పండు కొనాలంటే ఒక పండు 30 రూపాయలు, చిన్న ఫ్రూట్. ఆ రోజు నయా పైసను కట్టాల్సిన పని లేదు, నీకే అన్ని అన్ని నీకే ఇచ్చాడు. ఆహారాన్ని ఇచ్చాడు, నివాసానికి ఏదైనా తోట. ఆ ఏదైనా తోట అంటే మనం అనుకున్న పార్కు కాదు, 4 నదులు ప్రవహిస్తా ఉన్న సువిశాలమైన సారవంతమైన దేశంగా కనబడుతుంది. ఆ తోటని ఇచ్చేశాడు. కనీసం బట్టలు అంటే బట్టలు వేసుకోవాల్సిన కర్మ లేదు. మానవునికి దిగంబరత్వం అంటే ఏంటో తెలియకుండానే దేవుడు సృజించాడు. ఈరోజు భూప్రపంచం మీద జంతువులు, ఏ జంతువు కూడా బట్టలు వేసుకోవటం లేదు. కేవలం మానవుల్లోనే ఆ ప్రత్యేకత ఉంటుంది. ఆ దిగంబరత్వం తెలియకుండా కనీస అవసరతల్లో నిత్యావసరతలు అంటూ లేనివాడిగానే దేవుడు సృజించాడు. ఏడవది ఒక్క మానవునికి లైఫ్ పార్ట్నర్ ఇచ్చాడు, జీవిత భాగస్వామిని, సాటి అనే సహాయాన్ని దేవుడు నరుడికి ఇచ్చినట్లుగా మనం ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో చూస్తున్నాం. 7 ఆధిక్యతలు కలిగిన వాడుగా నరుని చూస్తున్నాం. 1, యావత్ సృష్టిలో ప్రత్యేకమైన వాడు. 2, భాషాజ్ఞానం కలిగిన వాడు. 3, విశేషమైన జ్ఞానం కలిగిన వాడు. 4, ఈ సృష్టికే రారాజు. 5, అమరత్వం కలిగిన వాడు. 6, కనీస అవసరతలు లేనివాడు. 7, జీవిత భాగస్వామి వరంగా పొందినవాడు. ఈ 7 ఆధిక్యతలు మానవుల్లో చూస్తాం. ఇది గొప్ప వైభవంగా ఉంటుంది. అసలుకి కష్టాలకి కన్నీరుకి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఇట్లా అనుకోవచ్చు, ఆదాము యొక్క డిక్షనరీలో నెగటివ్ అన్న పదానికి చోటు లేదు, డిసీజ్ అన్న పదానికి చోటు లేదు, కష్టం అన్న పదానికి చోటు లేదు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మానవుడు గొప్పగా సృజించబడ్డట్లుగా మనం చూస్తాం. ఇది మానవ చరిత్ర యొక్క గతం, ఒక ఔన్నత్యంగా ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అంత ఉన్నతంగా చేయబడ్డ మానవుడు దేవుడు యొక్క ఆజ్ఞను పాటించడంలోనూ, దేవుణ్ణి ప్రేమించడంలోనూ, దేవునికి లోబడ్డంలోనూ అతడు తప్పిపోవడాన్ని బట్టి మానవ చరిత్రలో అప్పుడు దాకా నెగటివ్ అన్న పదానికి చోటు లేదు అని మనం అనుకుంటే, 3వ అధ్యాయంలో పతనం కనబడుతుంది. 3వ అధ్యాయంలో దేవుడా సాతానా అన్న ప్రశ్న మధ్య మానవుడు దేవుని వదిలిపెట్టి సాతాన వైపు వెళ్ళిపోయినట్లుగా, దేవుని విధేయత అవిధేయత అంటే మానవుడు విధేయత చూపించడానికి బదులు అవిధేయత చూపించిన వాడుగా, ఆజ్ఞను పాటించడానికి బదులు ఆజ్ఞను ధిక్కరించిన వాడుగా 3వ అధ్యాయం ప్రారంభ పుటల్లో కనబడ్డాన్ని బట్టి అప్పటిదాకా లేని మానవ చరిత్రలో 7 నెగటివ్ పదాలు మానవుడు రాసుకోవాల్సి వచ్చింది. మనం మానవ గతంలో 7 వైభవాలను చూసాం. 2వదిగా మనం చూడాల్సింది, మానవ చరిత్రలో 7 నెగటివ్ పదాలను మానవుడు 3వ అధ్యాయంలోనే రాసుకోవాల్సి వచ్చింది. ఆ 7 నెగటివ్ పదాలు ఇప్పటికీ క్యారీ అవుట్ అవుతున్నాయి. మానవ చరిత్ర భూమి మీద ఉన్నంతసేపు ఈ 7 పదాలు మానవుని వదిలిపెట్టడానికి వీల్లేదు. దానికి కారణం మనమే. దానికి కారణం దేవుని వదిలిపెట్టి సాతాన వైపు మానవుడు తిరగటం, ఆజ్ఞను అతిక్రమించటం, అన్ని చేసిన దేవునికి కనీసపు విధేయత చూపించే విషయంలో మానవుడు వైఫల్యం చెందటం. ఆ 7 నెగటివ్ పదాలు మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయాలి. మొదటి నెగటివ్ పదం మరణం వచ్చింది. మరణం వచ్చింది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది. 2:17 వచనంలో చివరి భాగము, నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. చావు అన్న పదం మనకి అక్కడ వినబడుతూ ఉంది, వార్నింగ్ గానే. కానీ 3వ అధ్యాయం 19వ వచనంలోకి వచ్చేసరికి అది నెరవేర్పులోకి వచ్చేసింది. 3వ అధ్యాయం 19వ వచనం చివరి మాట, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆ రోజు వరకు ఆదాముకి మరణం అంటే ఏంటో తెలియదు, చావు అంటే ఏంటో తెలియదు. అమరత్వం కలిగిన వాడు, నిత్యము జీవించవలసిన వాడు, నిత్య యవనంలో ఉండవలసిన వాడు, అలాంటి మానవుడి చరిత్రలోనికి ఒక భయంకరమైన పదం వచ్చింది. అది ఈ రోజు కూడా మనిషిని భయపెడతా ఉంది, ఈ రోజు కూడా మనుషులందరినీ కబలిస్తా ఉంది. అదే మరణం. మొదటి మాట మరణం. రెండవ మాట మనం చూస్తే దిగంబరత్వం. దిగంబరత్వం నాకడ్నెస్ మానవుని చరిత్రలోకి వచ్చేసింది. మూడవ అధ్యాయము 17 వచనాలు చూడాలి. నాకడ్నెస్ 17 అప్పుడు వారిద్దరు కనులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. అబ్బా, ఎందుకో సింహానికి లేని బట్టలు, ఏనుక్కు లేని బట్టలు, పక్షులకు లేని బట్టలు మనిషికి ఎందుకు వచ్చాయంటే, దాన్ని ఒకవేళ నువ్వు దాన్ని సివిలైజేషన్ అంటావేమో కానీ బైబిల్ అంటది దట్ వాస్ కర్స్, అది ఒక శాపం, అది ఒక శాపం. అబ్బా, అసలు ఒకసారి విజయవాడలో బీసెన్ రోడ్ అని ఉంది, అన్ని టెక్స్టైల్స్, అన్ని బట్టల షాపులే, ఏలూరు రోడ్లో బట్టల షాపులే, బందర్ రోడ్లో బట్టల షాపులే, మీరు చూస్తాం కదా ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట పెద్ద పెద్ద అందమైన చీరలు, అందమైన పట్టు బట్టలతోటి మనుషులు నిలబెడతా ఉంటారు. అది అందం కాదు, అందవికారం. అది ఆశీర్వాదం కాదు, శాపం. మానవుని చరిత్రలోకి రెండవ పదం వచ్చింది దిగంబరత్వం. దిగంబరత్వం దాన్నే మనం కొనసాగిస్తా ఉన్నా, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మూడవ నెగిటివ్ పదం మానవ చరిత్రలోకి ఏమొచ్చింది అంటే శాపం అన్న పదం వచ్చింది. శాపం అన్న పదం అప్పుడే మనకు కనబడుతుంది. మూడవ అధ్యాయం 17 వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. శపించబడి ఉన్నది కర్స్ అక్కడే మనకు కనబడతా ఉంది. అప్పుడు దాకా ఆశీర్వాదమే, అప్పుడు దాకా దీవెనే. ఆశీర్వాదం తప్ప రెండవ మాట వినని ఆదాము తన డిక్షనరీలో మూడవ మాట రాసుకుంటున్నాడు, శాపగ్రస్తులం అయిపోయిన మానవ జాతి, శాపానికి లోనైన మానవ జాతి. ఆ శాపం మానవుడి మీదకి వచ్చింది, ఆ మానవుడి మీదకి వచ్చింది, ఆదాం మీదకి వచ్చింది, అవ మీదకి వచ్చింది, మానవుడు బ్రతకలిసిన నేల మీదకి వచ్చింది. ఈరోజు మనం ఏదైతే భూలోకాన్ని చూస్తున్నామో, ఈ భూమిని చూసే, భూమి మీద పంటలు పండుతున్నాయి, భూమి మీద సముద్రాలు ఉన్నాయి, భూమిలో ఖనిజాలు ఉన్నాయి, భూమిలో పెట్రోలియం ఉంది, భూమిలో సర్వం ఉంది, ఈ మట్టిని చూసే మట్టి అది మాణిక్యమని మనం అనుకుంటున్నాం. కానీ ఏదైతే ఈరోజు నువ్వు కల్లారు చూస్తున్నావో, ఇది శపించబడిన భూమి. ఒకనాడు ఈ భూమి మీద నెగటివ్ అన్నదానికి చోటు లేదు, ఈ భూమి మీద విషమొక్క అన్నదానికి అవకాశం లేదు. సమస్తము మంచివి. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అవి చాలా వెరీ వెరీ గుడ్ అంటాడు ఆయన. ఆయన సమస్తాన్ని చూసినప్పుడు సమస్త ఆయన టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, ప్రతిదాన్ని పరీక్షించాడు. ప్రతిదీ మానవునికి ప్రయోజనకరమైందని ఆయన నిర్ధారించాడు. అది మానవ చరిత్ర. కానీ ఇప్పుడైతే మూడవ అధ్యాయంలో ట్రాజడీ, మూడవ అధ్యాయం తర్వాత మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం వెళ్లాల్సిన అనుభవం, మూడవది శాపం. నాలుగవది మనం చూస్తే ప్రయాసము, సారో కనబడుతుంది. ప్రయాసము 3వ అధ్యాయం 17 వచనంలోనే ఆ మాట చూస్తాం. శాపం, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. తర్వాత మాట, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందవు. బ్రతకాలి అంటే ప్రయాసపడాలి, బ్రతకాలంటే కష్టపడాలి, డొక్కాడాలంటే రెక్కాడాలి. తప్పదు, తప్పదు. ఒకవేళ కూర్చొని తింటానంటే డాక్టర్ అంటాడు, కూర్చొని తింటే పోతావు, ఉదయం లేవగానే వాకింగ్ చేయి, సాయంత్రం వాకింగ్ చేయి, పరిగెట్టు, ఎంత బాగా కష్టపడతావో అంత ఆరోగ్యంగా ఉంటావు. అర్థం కాని మాట, కష్టపడితే ఆరోగ్యంగా ఉండడం ఏంటి, కూర్చుంటే ఆరోగ్యంగా ఉండకపోవడం ఏంటి? కూర్చుని తినే భాగ్యం లేదా? లేదు. ప్రయాసే. నువ్వు బ్రతకాలంటే ప్రయాసం అనుభవించాల్సిందే, నువ్వు బ్రతకాలంటే చెమట కార్చాల్సిందే. మనకి ప్రయాసం కనబడుతూ ఉంది. ఐదవ మాట 18వ వచనం, 3వ అధ్యాయము 18వ వచనం. అది అంటే భూమి ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అన్నాడు. ముండ్లు అన్న మాట ఇక్కడే కనబడుతుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్తూ ఉంటారు కదా, నేను ఎప్పుడు ఈ వాక్యాన్ని అక్కడ చూస్తూ ఉంటాను. ఎంత ఏపుగా ఎదిగిన చెట్లున్నాయి, ఎంత బలిష్టమైన మొక్కలున్నాయి, ఎంత ఎక్కువ పచ్చదనం ఉంది, కానీ ఒక్క చెట్టు కూడా పనికొచ్చే పండు లేదంటే ఉండదు. నేలలో సారం లేదని కాదు, నేల సారం మొక్కలను పుట్టిస్తుంది, కానీ ఆ మొక్కలకి కాయలు కాయడానికి కుదరదు, ఎందుకంటే శాపగ్రస్తం అయిపోయింది. ముండ్లు, గచ్చప్రదలు, ముండ్ల తుప్పులు, అసలుకి మనం సేద్యపరచకపోతే నేల ఎంత భయంకరంగా మారిపోద్దో. ఎప్పుడైనా మీరు పొలం కొనుక్కొని ఆ పొలాన్ని పక్కన వదిలేయండి, ఆ తర్వాత ఎందుకు చెప్తే చాలా కనిపిస్తాయి, ఏది పనికొచ్చేది కదా, అన్ని ముండ్ల తుప్పులు, గచ్చప్రదలు. ఆరవది చెమట అన్న పదం కనబడుతుంది, స్వెట్. 3వ అధ్యాయం 19వ వచనం, నీవు నేలకు తిరుగు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు. తినాలంటే చెమట కార్చాల్సిందే, తినాలంటే కష్టపడాల్సిందే. చెమట ద్వారానే అంటే కష్టం ద్వారానే నువ్వు బ్రతకాలి. చెమట అన్న పదం, అప్పుడు దాకా ఈ బాధ లేదు, అసలు పండించాల్సిన బాధ లేదు, వండాల్సిన బాధ లేదు, ఉతకాల్సిన బాధ లేదు, ఉద్యోగాల బాధ లేదు, బానిసత్వం, నిజంగా బానిసత్వం. అగ్రిమెంట్ రాయాల్సిందే, జాబులో నువ్వు చేరాలంటే అగ్రిమెంట్ రాయాలి, 37 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉద్యోగానికి బొద్దున్నై ఉంటాను. బొద్దున్నై ఉంటానంటే మెల్లో తాడేసి కట్టేశారు, వెళ్ళడానికి లేదు. నువ్వు ఊరు వెళ్ళాలన్నా సెలవు తీసుకోవాలి, బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, నువ్వేం చేయాలన్నా చెప్పి చేయాలి, స్థలం కొనాలన్నా చెప్పాలి, పొలం కొనాలన్నా చెప్పాలి. చెప్పకుండా చేయడానికి నీకు హక్కులు లేవు, బానిసత్వం. బానిసత్వం చెమట, ఆ చెమట అన్న మాట డిక్షనరీలో 6వ పదంగా రాసుకుంటున్నాడు. 7వ పదాన్ని చూస్తే ఖడ్గము అన్న పదం కనబడుతుంది. 24వ వచనం, 24వ వచనంలో ఖడ్గము అన్న పదం చూస్తాం. 24, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాను. ఖడ్గము అన్న పదం మనం చూస్తున్నాం, ఖడ్గము అన్న పదం మనం చూస్తున్నాం. ఈరోజు అదే ఖడ్గం ఏలుబడి చేస్తూ ఉంది, కొట్లాటలు, గొడవలు, ఎన్నో విధాలైన విడిపోవడాలు, ఒక దేశం మీద మరొక దేశ యుద్ధానికి కాలు దూవటం. మానవ చరిత్రలో రక్తపు మరకలు ఈ ఖడ్గం వల్ల కనబడతా ఉన్నాయి. కత్తి ఏలుబడి చేస్తూ ఉంది, కత్తి ఏలుబడి చేస్తూ ఉంది. మానవుని యొక్క గతం ఔన్నత్యము, వైభవము అని చూసాం. మానవుని యొక్క వర్తమానం ఎలాగుందంటే వైభవం నుంచి, ఔన్నత్యం నుంచి శాపగ్రస్తంగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. శాపగ్రస్తం అయిపోయింది. 7 మాటలు మానవుడికి నచ్చినా నచ్చకపోయినా తన డిక్షనరీలో రాసుకోవాల్సి వచ్చింది. మొదటి మాట మరణం, 2వ మాట దిగంబరత్వం, 3వ మాట శాపం, 4వ మాట ప్రయాసము, 5వ మాట ముండ్లు, 6వ మాట చెమట, 7వ మాట ఖడ్గం. ఇది మారదా పరిస్థితి? ఏ ప్రభుత్వం వచ్చినా మారదు, ఎవరు ప్రధాని అయినా మారదు, ఎవరు ముఖ్యమంత్రి అయినా మారదు. మానవుడు తన చరిత్రను, తన తలరాతను మార్చలేడు. మానవ చరిత్ర మీద పడ్డ ఈ దాగులను, మచ్చలను ఏ మానవుడు కడగలేడు. ఏ మనిషి సాటి మనిషిని మరణం నుంచి తప్పించలేడు, కష్టం నుంచి తప్పించలేడు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, సోషల్ సర్వీస్ చేయాలి, సేవ చేయాలని. నువ్వు ఎంత చేసినా, ఎంత సేవ చేసినా ఈ శాపం నుంచి, ఈ కష్టం నుంచి మానవుణ్ణి బయటకు తీసుకొచ్చేది ఎవరు? శాపగ్రస్తుడైన మానవుడు, శాపగ్రస్తుడైన మానవుడికి ఏ సహాయం చేయగలరు? ఎవరు మనిషిని విడిపించగలరు? ఎవరు మనిషిని తప్పించగలరు? ఎవరు మనిషిని రక్షించగలరు? సమాధానం, నో వన్. ఎవరు లేరు, ఎవరు లేరు. చేతులారా మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నాం. చేతులారా దైవ చిత్తానికి వ్యతిరేకంగా మన పితరులే ప్రవర్తించారు. వారే వారి గుయ్యి తవ్వుకున్నారు, వారే నిలువున వారి పతనాన్ని వారే కోరుకున్నారు. అయితే దేవుడు వారి కర్మకి వారిని వదిలేదు, వారి కర్మకు వారిని వదిలేదు. అది అలాంటి పతనావస్థలోనే మానవ జాతిని వదిలిపెట్టలేదు. ఈరోజు మనం అనుకోవచ్చు మానవ చరిత్రలో మార్పు రావాలంటే కమ్యూనిజం కావాలి, కమ్యూనిజం వస్తేనే మానవుల మధ్య సమానత్వం వస్తుంది మనం అనుకుంటాం. కమ్యూనిజం మానవ చరిత్రను మార్చలేదు. టెర్రరిజం భూప్రపంచం అంతటి మీదకి టెర్రరిజం వచ్చి ఒకే పరిపాలన చేస్తాము లేకపోతే ఇస్లామును రాజ్యంగా స్థాపిస్తాము అనుకున్న టెర్రరిజం కూడా మానవ చరిత్రను మార్చలేదు. నక్సలిజం అన్నలు రావాలి, మేలు చేయాలి, మార్పు చేయాలి, నక్సలిజం కూడా మానవ చరిత్రను మార్చలేకపోయింది. ఏ ఇజం కూడా, ఏ మానవుడు కూడా, ఏ విప్లవం కూడా మానవ చరిత్రను మార్చడం సాధ్యపడదు. అయితే దేవుడు పతనావస్థకు వచ్చిన మానవుడిని తిరిగి లేవనెత్తడానికి ఏ వైభవాన్ని అయితే కోల్పోయామో, ఏ మహిమాయుక్తమైన ఆధిక్యతను మనం కోల్పోయామో, ఎలాంటి పతనావస్థకు వచ్చేసామో, ఎంత ఒక్కసారిగా మానవ చరిత్ర తలకిందులు అయిపోయింది అని మనం చూస్తున్నాం. ఈ స్థితిలో నుంచి మానవ చరిత్రను తిరిగి లేవనెత్తడానికి దేవుడు ప్రేమ చేత ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికే కడపటి ఆదాము. ఆ ప్రణాళికే మొదటి ఆదాము మనందరికి పితృడు. మొదటి ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మనమందరికీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నచ్చినా నచ్చకపోయినా శాపానికి గురైపోయాం. ఒక్క మనిషి నుంచి మానవ చరిత్ర ప్రారంభమైంది. ఆ ఒక్క మనిషి అవిధేయత నుంచే మానవ చరిత్ర పతనం కూడా ప్రారంభమైంది. అయితే ప్రేమకలిగిన దేవుడు మానవుణ్ణి పతనావస్థలోంచి తిరిగి లేవనెత్తడానికి, మేలు చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక రెండవ ఆదాము, కడపటి ఆదాము యొక్క ప్రస్తావన బైబిల్లో కనబడుతుంది. ఎవరి కడపటి ఆదాము అంటే మానవుడిగా ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఆ మాటలు మనం స్టార్టింగ్ లో మీకు చూపించిన వాక్యం దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45 నుంచి 49 వచనాల వరకు విస్తారంగా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు గ్రంథకర్త. 45 నుంచి 49 వచనాలు, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడినది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను, జీవింపచేయు ఆత్మ ఆయను. 47వ వచనంలో మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మొదటి ఆదామును దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు, కడపటి ఆదాము మొదటి ఆదాము నేల నుంచి నిర్మించబడ్డాడు. కడపటి ఆదాము నేల నుంచి నిర్మించబడ్డవాడు కాదు, పైనుండి వచ్చినవాడు, పరలోక సంబంధి. మొదటి మానవుడు మానవుడిగా ఉంటే రెండవ మానవుడు లేదా కడపటి ఆదాము దేవుడు మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. అదే అంటున్నాడు 45వ వచనం, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు వాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టిన వారందరూ అట్టివారే. మన ఆదాము ఎలాగైతే ఉన్నాడో మనం అలాగైపోయాం. ఆదాము అతిక్రమం చేశాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, మనము అతిక్రమాలు చేస్తూ ఉన్నాం, శాపాన్ని వారసత్వంగా కొని తెచ్చుకుంటా ఉన్నాం. అయితే అక్కడితో బైబిల్ చరిత్ర ఆగిపోలేదు, బైబిల్ ప్రస్తావన ఆగిపోలేదు. ఆయన అంటాడు నిరీక్షణ కలిగించే మాటలో, మట్టి నుండి పుట్టిన వాడు ఇట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారందరూ అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే అన్నాడు. అక్కడ తైపుల యేసుక్రీస్తు ప్రభు చరిత్రలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు చరిత్రను మార్చాడు. శాపగ్రస్తమైన మానవ చరిత్రను ఆయన విడిపించడానికి, రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో, ఆయన విశ్వసించి క్రైస్తులయ్యారో వారందరి కోసం అంటున్నాడు. ఇప్పటిదాకా మన ఛాయలు ఆదాము ఛాయలు, ఇప్పటి నుంచి మన ఛాయలు కడపటి ఆదాము ఛాయలు. మొదటి ఆదాము ఛాయ మరణం, మొదటి ఆదాము ఛాయ ప్రయాసము కష్టము, మొదటి ఆదాము ఛాయ ఖడ్గము. మొదటి ఆదాము ఛాయలో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేదన కనబడతా ఉంది. అయితే కడపటి ఆదాము ఛాయలే ఆయన్ని వెంబడిస్తున్న వారందరికీ వస్తాయి, ఆయన లాంటి వారిగానే ఉంటారని కడపటి ఆదాము కోసం ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. 49వ వచనం, మరియు మంటి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. కొంచెం ఈ మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి, ఇలా డైరెక్ట్గా చదివితే అర్థం కాదు కానీ తప్పకుండా మీకు అర్థమవుతాయి. కొంచెం ఈ మాటలు మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మొదటి ఆదాము ద్వారా మనుషులందరూ భూమి మీదకి వచ్చారు. ఒకరి నుండి ఆయన ప్రతి జాతి మనుషుల్ని సృజించి అంటాడు అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో. అంటే జాతులు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, కులాలు లేవు, అందరూ ఒక మానవు నుంచే వచ్చారు. ఆ మానవుని పేరే ఆదాము. అయితే ఆ ఒక్క మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని పుట్టాడు. పుట్టిన తర్వాత దేవుణ్ణి అతిక్రమించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి తన డిక్షనరీలో 7 పదాలు, నెగిటివ్ వర్డ్స్ రాసుకోవాల్సి వచ్చింది. ఆ 7 పదాలు ఆయన సంతతిగా మనం పొందుకుంటున్నాం, వాటిని అనుభవిస్తా ఉన్నాం. అయితే బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే, పతనావస్థలో ఉన్న మానవుని తిరిగి లేవనెత్తడానికి, నష్టపోయిన మానవునికి క్షేమాన్ని మేలును కలిగించడానికి దేవుడే ఒక దైవిక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ దైవిక ప్రణాళిక కడపటి ఆదాము, 2వ మనుషుడు. ఈ మాట సూటిగా 15వ అధ్యాయంలోనే 21, 22 వచనాలు చదివితే అర్థమవుద్ది. 21, 22 వచనాలు, మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. మరణం తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, మరణం అందరినీ కబలిస్తా ఉంది. కానీ బైబిల్ చెప్తా ఉంది, మరణం నుంచి విడుదల కడపటి ఆదాము ద్వారా కలుగుతుంది. మనుషుని ద్వారానే మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కాబట్టి కడపటి ఆదాము కొరకు కొన్ని నిమిషాలు మనం ఆలోచించేస్తే ఈయన ద్వారా మనం ఎలాంటి మేలు పొందుతున్నామో మనకు అర్థమవుద్ది. పారలల్గా మనకు ఈజీగా అర్థం కావడం కోసం 7 నెగిటివ్ వర్డ్స్ మానవ డిక్షనరీలో రాసుకోవాల్సి వచ్చిందని ఆ 7 పదాలు మీకు పరిచయం చేశాను. ఆ 7 నెగిటివ్ పదాలను ఈ కడపటి ఆదాము ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా వాటిని రద్దుపరుస్తున్నాడు, ఎలా మానవుణ్ణి వాటి నుంచి విడిపిస్తున్నాడో కూడా బైబిల్లో విస్పష్టంగా రాయబడింది. సో మొదటి నెగిటివ్ పదం మరణం అనుకున్నాం, డెత్. డెత్ మానవుడి మీదకి వచ్చింది అన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఏం చేశాడు, ఎలాగ ఆయన మరణంతో డీల్ చేశాడు అని మనం చూస్తే బైబిల్ చెప్తా ఉంది యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అప్పటికే చనిపోయిన ఒక వ్యక్తి, 4 దినాలయ్యింది ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన పేరు లాజరు. అనుకుంటున్నారు చనిపోయిన వాడు బ్రతకడం సాధ్యపడదు, వెళ్ళిపోయాడు, మేము నష్టపోయాము, తిరిగి రాడు అనుకుంటున్న వారందరికీ ఆయన స్పష్టంగా చేసిన ఒక అద్భుతమైన కార్యం చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించడం. ఆయన లాజర్ని తిరిగి బ్రతికించడం మాత్రమే కాకుండా ఒక మాట ఆయన నోట మనం చూస్తా ఉన్నాం, ఆ మాట మనం రాసుకోవాలి. 11వ అధ్యాయము 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును నేనే. అప్పుడు దాకా చావు గోతులోకి వెళ్ళటమే మనిషికి తెలుసు, చావు గోతుల నుంచి బయటకు రావటం మానవునికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చావు గోతులోకి ప్రవేశించాడు, ఆయన చనిపోయాడు, ఆయన చంపబడ్డాడు, ఆయన ఆ రాతి సమాధిలో ముద్ర వేయబడ్డాడు, రాయి పొర్లించారు. మూడవ దినము జరిగిన అద్భుత కార్యం సమాధి ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. మరణపు వేదనలను ఆయన పెకలించాడు, మరణపు పాశాలను ఆయన తెంచేశాడు, మరణాన్ని ఓడించాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణం ఓడిపోయింది, మరణం యొక్క బలం ఆయన ముందు ఓడిపోయింది. ఆయన అంటాడు, యేసు పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నాయందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు వాడు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికీ అమాట అండర్లైన్ చేసుకుని ఎన్నటికీ చనిపోడు. నో డెత్, ఏమాత్రం మరణానికి మానవుడి మీద మరణానికి అధికారం లేదు. కడపటి ఆదాములో యేసుక్రీస్తు ప్రభు ఈ మానవ చరిత్రలోకి వచ్చినప్పుడు ఏ పాశాల చేత, ఏ కట్ల చేత, ఏ బంధకాల చేత మానవుడు బంధించబడి విలవిల్లా కొట్టుకుంటూ ఉన్నాడో అలాంటి మానవుడిని ఆయన రక్షించడానికి ఈ చరిత్రలోకి వచ్చాడు. మానవుడిగానే అవతరించాడు, మనతో అన్ని విషయాల్లో సహానుభావం పొందాడు. మానవుని వలె ఆయన కూడా మరణించాడు. ఆయన మరణించి మరణాన్ని మింగేసి ఆయన్ని తిరిగి లేచి మానవులందరినీ భయపెడుతున్న మరణం కొరకు మానవులతో ఆయన మాట్లాడుతున్న గొప్ప ఆదరణకరమైన మాట, దేర్ షల్ బి నో డెత్, ఇక మరణం ఉండదు. నా యందు విశ్వాసం ఉంచి వాడికి మరణం లేదు. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అన్నాడు ఆయన. రెండవ నెగటివ్ పదాన్ని మనం చూస్తున్నాం, దిగంబరత్వం. ఆదాము అవలు కనులు తెరబడ్డాయట, వారు దిగంబరమని తెలుసుకున్నారట. నిస్సహాయులైన ఆదాము అవలు ఆకులు తెచ్చి కచ్చడాలుగా కుట్టుకొని ఆకులతోటి తమ దేహాలను కప్పుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. దిగంబరత్వము మానవుడి మీదకి వచ్చింది. దిగంబరత్వం నుంచి కాపాడుకోవడానికి మానవుడు రకరకాల కాస్ట్యూమ్స్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఆ కడపటి ఆదాము 19వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనంలో దిగంబరత్వంతో ఎట్లా డీల్ చేస్తున్నాడో మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని చూడాలి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుంచి యావత్ నేయబడింది గనుక దాని కొరకు చీట్లు వేసుకున్నారు అని రాయబడింది. సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభువుకు ఏం సంభవించిందంటే ఆయన వస్త్రాలు తీసేశారు, ఆయన బట్టలన్నీ తీసేశారు. మొల చుట్టూ ఉన్న ఆ చిన్న ఆ వస్త్రం తప్ప ఇంకేమీ లేకుండా ఆయన్ని దిగంబరుడిగా మార్చేశారు. మానవుడు దిగంబరత్వంతో బాధపడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆ దిగంబరత్వంలోకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన ఆయన ఏం చేశాడు మానవునికి, ఆయన ఏం మేలు చేశాడు అని మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ఇలా చెప్తా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. 21వ వచనంలో మనం ఈ మాట చూస్తాం, సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదిగా మార్చును అన్నాడు. దీన శరీరము మంటి శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది అన్నది గొప్ప నిరీక్షణ. ఇలా అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజు వివస్త్రుని చేశారు, ఆయన సమాధిలో ప్రేత వస్త్రాలు చుట్టి ఆయన సమాధి చేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే వస్త్రాలు అక్కడే ఉండిపోయాయి, ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఒంటి మీద ఏం వస్త్రాలు ఉన్నాయి? మహిమ శరీరానికి వస్త్రాలతో పనేంటి? మహిమ శరీరానికి బట్టలు అవసరమా? మహిమ శరీరానికి సిగ్గుంటుందా? ప్రియులారా, బైబిల్ చెప్పే గొప్ప సత్యం, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కనబడుతున్నారు. ఆయన ఏ వస్త్రాలు వేసుకున్నాడన్న ప్రస్తావన లేదు. బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవదూతల వలె ఉంటారు నిత్యత్వంలో అని రాయబడింది. దేవదూతలకి ఏ వస్త్రాలు ఉన్నాయి? ఏదేనులో మానవుడు దిగంబరత్వం అనే రెండవ పదాన్ని తన బుక్స్లో రాసుకోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దిగంబరత్వం అనే పదాన్ని కొట్టేస్తున్నాడు. ఆయన మహిమ శరీరము బట్టలు అవసరం లేదు, బట్టలు అవసరం లేదు. గొప్ప మహిమాయుక్తమైన శరీరాన్ని ఆయన ఆయన్ని వెంబడిస్తున్న వారందరికి ఇవ్వడానికి వాగ్దానం చేయవాడుగా ఉన్నాడు. మూడవ మాట మనం చూసాము, మానవ చరిత్ర మీదకి శాపం వచ్చింది. నేల శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, అవ శపించబడ్డారు. ఆ శాపం మానవుడికి ఎంతో కష్టాన్ని తెచ్చింది. నేల ఎలాంటి శాపగ్రస్తమైన మానవ చరిత్రను ఆయన ఎలా ప్రభావితం చేశాడు, శాపం నుంచి ఎలా విడిపిస్తున్నాడు చూడడానికి గలతీలకు రాసిన పత్రిక 3:14 మనం చూడాలి. గలతి పత్రిక 3:14 ఇలా చూస్తాం, 14 ఇలా చూస్తాం, కలిపి ఉన్న 13, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు మన కొరకు శాపమై. శాపమై అన్నప్పుడు పుట్టినోట్లో శాపగ్రాహి అయి, క్రీస్తు మానవుల కొరకు శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. ఇందు నిమిత్తము మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మానవుడు శాపానికి లోనయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు రోమీలు ఒక మాట చెప్తారు, ఎవరినైతే సిలువ వేస్తారో అతడు శాపి, ఎవరైతే మీరు సిలువేయబడతాడో అప్పుడు ఒక శాపగ్రస్తుడు అంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా శాపగ్రస్తుడుగానే భూమి మీద కనబడ్డాడు. ఆయన సిలువేయబడ్డాడు, అందరూ ఆయన శాపగ్రస్తుడు అనుకున్నారు. కానీ జరిగిన దైవికమైన కార్యము మానవులను శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రాహి అయ్యాడు. ఏ శాపం అయితే మానవుని పతనావసకు లాక్కుంటే తీసుకొచ్చిందో ఆ శాపాన్ని ఆయన కుట్టేయడానికి ఆయన ఒక శాపంగా చేయబడ్డాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగో మాట మనం చూడాలి, ప్రయాసము అన్న పదం మనం చూసాము. ఆ ప్రయాసం అన్న పదంతో యేసుక్రీస్తు ప్రభు ఎలా డీల్ చేస్తున్నాడు అని చూస్తే యెషయా గ్రంథము 53:3-5 మనం చూడాలి. మూడవ వచనం ఇలా చెప్తా ఉంది, మూడవ వచనంలో మూడవ భాగం, వ్యసనాక్రాంతుడుగాను అన్నాడు. ఇంగ్లీష్లో ఎ మ్యాన్ ఆఫ్ సారోస్ అంటాడు. సారో అన్నది మానవుని మీదకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా కనబడంటే ఆయన మానవుని యొక్క ప్రయాసం అంతటిని తీసుకున్నాడు. ఆయన మానవుని యొక్క షారోస్ అంతటిని ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన వ్యసనాక్రాంతుడుగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 4 ఇలా రాయబడింది, అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడినవాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనొందిన వాణిగాను, మనమతన్ని ఎంచితిమి. ఆయన శ్రమ పొందాడు, ఆయన వ్యసనాన్ని అనుభవించాడు, ఆయన రోగాలు భరించాడు, ఆయన వ్యసనాలు వహించాడు, మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు. ఆ అనుభవాల గుండా ఆయన వెళ్ళాడు, సిలువ శ్రమ గుండా ఆయన వెళ్ళాడు, ఘోరమైన హింసలు ఆయన పొందాడు. ఆయన ఎందుకు పొందాడు అన్నదాన్ని కింద ఆయన మాట్లాడుతున్నాడు. 5:2 చూస్తే ఇలా రాయబడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఎందుకు ఆయన ప్రయాసపడ్డాడు? ఎందుకు ఆయన సిలువ శ్రమను, సిలువ వేదనను అనుభవించాడు? ఎందుకు ఆయన భయంకరమైన శ్రమ గుండా ప్రవేశించాడంటే, మానవ జాతి మీదకి వచ్చిన శ్రమ నుంచి మానవ జాతిని విడిపించడానికి ఆయన ఆ శ్రమలోకి వెళ్ళి ఆ శ్రమను ఓడించి మానవునికి ఆశీర్వాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకే 5వ వచనం చెప్తా ఉంది, మన సమాధానార్థమై ఆ శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. దేవుని ఆత్మ చేత తప్ప ఈ మాటలు మనకు అర్థం కావు. దేవుని ఆత్మ మన హృదయంలో కార్యం చేస్తే తప్ప ఈ విషయాన్ని మనం అంగీకరించలేము. జరిగిన ఆ దైవిక కార్యము లోకానికి వెరితనంగా, సిలువ లోకానికి వెరితనంగా ఉంది, కానీ భక్తుడు అంటాడు రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి, విడిపించే శక్తి, రక్షించే శక్తి, శాపం నుంచి, పాపం నుంచి, మరణం నుంచి, ప్రయాసం నుంచి, బాధల నుంచి, దిగంబరత్వం నుంచి విడిపించడానికి సిలువ శక్తి అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఏ ప్రయాసం అయితే మన అందరి మీద ఒడిగట్టుకున్నామో ఆ ప్రయాసముకు మనం ఇచ్చి విడుదల యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనబడతా ఉంది. 5వ నెగటివ్ పదం, ముండ్ల తుప్పలు, గచ్చపొదలు భూమి మీద మొలిపించబడతాయి అన్నాడు కదా. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనం, 19వ అధ్యాయము 2వ వచనం ఇలా రాయబడుతుంది, సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి అన్నాడు. ముండ్ల తుప్పలు, గచ్చపొదలు ఉండాల్సింది నేల మీద, అవెందుకు ఆయన తల మీదకి వచ్చాయి? ముండ్ల తుప్పలు ఉండాల్సింది భూమి మీద, అవెందుకు యేసుక్రీస్తు ప్రభు తల మీదకి వచ్చాయంటే, వాటిని కొట్టివేయడానికి ఆయన వాటిని తన తల మీదకి తీసుకున్నాడు. ఆయన తన శిరస్సు మీద ముండ్ల తుప్పును తీసుకున్నాడు. భూమి మీద శపించబడ్డ ఈ ముండ్ల తుప్పులన్నిటి నుంచి విడుదల యేసుక్రీస్తు ప్రభువులోనే మనం చూస్తాం. తర్వాత 6వ మాట, చెమట, నీ నుదుటి చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం చూస్తే లోకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం ఇలాగా చెప్తా ఉంది, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయను. ఆయన మానవుడు ప్రయాసపడుతూ బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన ఆ 33.5 సంవత్సరాల జీవితం ఎలాంటిదంటే, ఆయన చెమట, ఆయన ప్రయాసపడుతూనే ఆయన బ్రతికినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూడాలి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే ఇలా రాయబడతా ఉంది, శరీరధారి ఉన్న దినములలో మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణమును రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. శరీరధారిగా ఉన్న దినాలు ఎలా ఉన్నాయంటే, మహారోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచన, ఈ పదాలు కనబడతా ఉన్నాయి. కన్నీలు, వేదన, రోదన, ప్రార్థన అన్న మాటలు మనం చూస్తున్నాం. పిల్లరా, ఏ శ్రమ అయితే పొందుతూ మానవుడు బ్రతకాలో ఆ శ్రమ అంతటినీ యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర అనుభవించాడు. ఆయన శ్రమ పడ్డాడు, ఆయన చెమట కార్చాడు, ఆయన చెమట రక్తం వల్ల కనబడతా ఉంది, ఆయన కన్నీలు వేదలతోటే దేవుణ్ణి బ్రతిమాలాడు, ఆయన యాజకత్వం చేశాడు. ఏ ప్రయాస చెమట మానవ మీదకి వచ్చిందో ఆ చెమట నుంచి, లేకపోతే కష్టపడవలసిన ఆ పరిస్థితి నుంచి మానవ జాతికి ఆయన ఒక్కడే విడుదల, ఆయన ఒక్కడే విడుదలిచ్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. చివరి మాట ఖడ్గము అన్న మాట చూసాం కదా, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో ఇలా చూస్తున్నాం, 34వ వచనం, సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును, నీళ్లను కారెను. ఖడ్గాన్ని ఆయన తన పక్కలోకి తీసుకున్నాడు, ఖడ్గాన్ని ఆయన తన దేహంలో తీసుకున్నాడు. ఏ ఖడ్గం అయితే మానవ చరిత్రలో రక్తపు మచ్చలు వేస్తూ యుద్ధ వాతావరణం సృష్టిస్తూ విరోధాలకి కారణమవుతా ఉందో, యుద్ధాలకి కారణమవుతా ఉందో, ఆ కత్తిని ఆ ఖడ్గాన్ని మానవ చరిత్రలో కొట్టివేయడానికి ఆ కత్తిని ఆయన తన దేహం మీదకి తీసుకున్నాడు. ప్రియులరా, బైబుల్ చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆ రోజు ఆ సైనికుడు ప్రక్కలో పొడిచాడు. అలా పొడవడానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటే, మానవుణ్ణి, మానవుడు ప్రక్కాన్ని, మానవుడు ప్రాణాన్ని రుచి చూస్తున్న కత్తిని కొట్టివేయడానికి ఆయన ఆ కత్తిని ఆయనలోకి తీసుకున్నాడు. అర్థం చేసుకుందాం. వెరసి ఈ మాటలన్నీ కలిసి మనకేం చెప్తున్నాయంటే, ఒకనాడు మానవ చరిత్ర వైభవం, మానవ చరిత్ర వైభవం నుంచి పతనావస్థకి శాపానికి లోనైపోయి మారిపోయింది. ఆ పతనావస్థలోనూ శాపగ్రస్తమైపోయిన మానవ చరిత్రను మార్చడానికి ఈ మానవుల మధ్యకి దేవుడే మానవుడిగా, ఆయనే కడపటి ఆదాముగా, ఆయనే రెండవ మూల పురుషుడిగా, రెండవ మనుషుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి మానవుడు ఏ కట్ల చేత బంధించబడ్డాడో, ఏ పాశాల చేత హింసించబడుతున్నాడో, ఏ శాపాన్ని అతడు కొని తెచ్చుకున్నాడో, ఏ పరిస్థితుల గుండా అతడు వెళ్లాల్సి వస్తుందో, ఆ అన్ని పరిస్థితుల గుండాను యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేసి వాటన్నిటి నుంచి మానవునికి విడుదల ప్రసాదించాడు. మానవుణ్ణి ఆయనే విడిపించాడు. ప్రిలరా, రోమిలకు రాసిన పత్రిక 5:12 ఇలా అంటాడు పౌలు భక్తుడు. రోమిలకు రాసిన పత్రిక 5:12 ఇలా రాయబడతా ఉంది. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. అబ్బా, ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం ఈ భూప్రపంచం మీదకి వచ్చింది. ఎలా ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఒక్కరి నుంచి అలాగా ఈ పాపం ఏలుబడి చేస్తూ, మరణం ఏలుబడి చేస్తూ వచ్చింది. అయితే బైబిల్ చెప్పే గొప్ప నిరీక్షణ మాటలు మనం కింద 17 నుంచి మనం చూడగలుగుతాం. డైరెక్ట్ గా 19 చూడగలిగితే, 19 ఇలా రాయబడింది. 19 ఏలయనగా ఒక్క మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని ద్వారా పాపులయ్యాం, మరొకని ద్వారా నీతిమంతులయ్యాం. మొదటి ఆదాము ద్వారా పాపానికి శాపానికి లోనయ్యాము, కడపటి ఆదాము ద్వారా విడుదల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. 17 ఇలా చెబుతా ఉంది, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినట్టే ఆ ఒకని ద్వారానే ఏలి నీడల కృపా బాహుళ్యమును నీతి దానను పొందిన వారు జీవము గలవారే మరినిత్యముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏసు క్రీస్తు ద్వారానే విడుదల, ఏసు క్రీస్తు ద్వారానే ఏలుబడి అన్నమాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కొందరికి యెహోవా దేవుడు అంటేనే ఇష్టం, కొందరికి పాత నిబంధన గ్రంథం అంటేనే ఇష్టం. కొంతమంది అనుకుంటారు దేవునికి మానవునికి మధ్య వేరే ఎవరు అవసరం లేదు, ఏసుక్రీస్తు ప్రభు కూడా అవసరం లేదు, సరాసరి నేనే తండ్రిని చేరుకుంటాను, నేనే దేవుణ్ణి చేరుకుంటాను అంటారు. అందరూ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది దేవుని గురించి బోధించారు. అలాంటి ప్రవక్తల్లో ఒక ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రవక్త మాత్రమే, నేను సరాసరి దేవుడి దగ్గర డైరెక్ట్ గా వెళ్ళిపోతాను అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆయన ద్వారా తప్ప, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప ఎవరును తండ్రిని చేరుకోలేరు. యేసుక్రీస్తు ప్రభు బోధను నీకు అర్థం కాకపోతే, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నువ్వు జీవించకపోతే, యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకపోతే, విడుదల, రక్షణ, మోక్షము ఏ ఒక్కరికి లేవు. ఆయన ద్వారా తప్ప ఎవరు నిత్య జీవానికి పరలోక సత్యం. కొందరిని చూసి మనం ఇలా అనుకోవచ్చు, వాళ్ళు సనాతనమైన భక్తి చేస్తారు, ఉదయాన్నే 5 లేస్తారు, తడిబట్టలతో పూజ చేస్తారు, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్లో 20% 10% పేదవారికి, లేని వారికి అన్నవస్త్రాలు దానం చేస్తూ ఉంటారు, వారు ఎవరిని పల్లెత్తి మాట్లాడరు, వాళ్ళు ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు, చాలా మంచిగా ఉన్నారు, మీరు పరలోకానికి వెళ్ళరా అంటే బైబిల్ చెప్తుంది వెళ్ళరు. వెళ్ళరు ఎందుకు వెళ్ళరంటే, మానవుడు జన్మతః పాప స్వభావం కలిగిన వాడు. మన పితృడు ఆదాము పాపం చేశాడు, ఆయన ద్వారా పాపం అందరికి వచ్చింది, అందరికీ ఆ మరణం వచ్చింది. నువ్వే విశ్వాసంలో ఉన్నా, నువ్వే ధర్మంలో ఉన్నా, నువ్వు ఎలాంటి మంచి పూజ చేస్తున్నా, నువ్వెంత నిష్ఠా గరిష్ఠుడిగా నీ భక్తి కార్యక్రమం చేసుకుంటున్నా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే తప్ప. ఎందుకు మనం సువార్త ప్రకటించాలి? ఎందుకు మనం సువార్తను ప్రోత్సహించాలి? ఎందుకు మన భక్తి మనం చేసుకుంటూ కాముగా ఉండకూడదు? మనం ఎందుకు ఎలుగెత్తి సువార్త ప్రకటించాలంటే, ఈ పరమసత్యం లోకానికి తెలియకపోతే లక్షల ఆత్మలు నశించిపోతాయి. ఎందుకు ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించడంటే, వారు అనుకుంటున్నారు ఎలాగైనా నీతిగా ఉంటే చాలు వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది మానవుని నీతి దేవుని ముందు మురుకు గుడ్డలతో సమానం. మన నీతి మనం రక్షించలేదు, మన భక్తి మనం రక్షించలేదు, మన ధర్మం, మన మనస్సాక్షి, మన మంచితనం, మన మంచి పేరు, మన సంపాదించుకునే ఏది కూడా మనం రక్షించలేవు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన జీవితాన్ని, మన భవిష్యత్తుని, మన గమ్యాన్ని ఆయన ఒక్కడే మార్చగలడు. ఆయన ఒక్కడే మార్చగలడు. ఆ సత్యం మనకు అర్థం అవ్వాలి, అలాగే మనం జీవించాలి. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఎలాంటి అనుభవంలోకి రావాలో మాట్లాడుతున్నారు. ఈ మాట చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 46, 49 వచనాలు. ఆత్మ సంబంధమైనదే మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది అన్నాడు. మొదటి మానవుడు శరీర సంబంధమైన ఆదాము, రెండవ మానవుడు ఆత్మ సంబంధి అయిన యేసుక్రీస్తు ప్రభు. మొదటి ఆదామును మనం పోలి ఎలాగైతే మానవులుగా మనం ఉండిపోయామో, మట్టి దేహంలో మనం పరిమితమయ్యామో, బైబిల్ చెప్తున్న సత్యము 49వ వచనం, మనము మట్టి నుండి పుట్టిన వాణ్ణి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించము. యేసుక్రీస్తు ప్రభు శరీరం స్వరూపంలోకి రావాలి. మనం అనుకున్నాం ఇది పాప నైజం, ఇది పాప స్వభావం, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క నువ్వు తిరగలిగితే పాప స్వభావంలోను పాప నైజంలో ఉండిపోయిన నిన్ను పరిశుద్ధునిగాను యేసుక్రీస్తు ప్రభు తన స్వరూపంలోనికి మార్చడానికి శక్తిమంతుడు. దాని కొరకే ఆయన జీవింప చేయు ఆత్మగా ఉన్నాడు. మొదటి మానవుడు జీవించు ఆత్మ, జీవాత్మ అని చూసాము, జీవించు ప్రాణి అని చూసాము. అయితే మొదటి ఆదాము జీవింపు చేయు, జీవించు ఆత్మ, జీవించు ప్రాణి అని చూసాము. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ, లైఫ్ గివింగ్ స్పిరిట్. ఆయన ద్వారానే విడుదల. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి ప్రవేశపెట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని పరలోక సంబంధులుగా మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికలో నువ్వు నేను ఉన్నా. కాబట్టి క్యాజువల్గా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇలాంటి అనుభవంలోకి వెళ్ళాలన్నా, ఇలాంటి శాపం నుంచి విడిపించబడి గొప్ప అనుభవంలోకి నేను వెళ్ళాలి అంటే, నేను కేవలం ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోద్ది, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అని అది వరకు మందిరానికి వెళ్ళిపోవడం, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఇలాంటి తొలిమెట్లో మనం ఉండకుండా ప్రిలరా యేసుక్రీస్తు ప్రభును హత్తుకునే వారుగా, నిజ క్రైస్తవులుగా మారేవారుగా, యేసుక్రీస్తు ప్రభు కొరకు పరితపించేవారుగా మనం ఉండాలి. ఆయనకి ఎలా ఉండమని చెప్తున్నాడు, నేను ఎలాగుండాలని చెప్పి ఆయన అడగాలి. ఆత్మను పొందుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి మార్చుకోవడానికి మనం ఎంతగా ప్రయాసపడతామో అంతగా మన గమ్యాన్ని, మన భవిష్యత్తును మార్చుకుని శాపగ్రస్తమైన మన వర్తమానం మహిమాయుక్తమైన భవిష్యత్తుగా మార్చబడుతుంది. ఒకనాడు మన గతం వైభవం, నేటి మన వర్తమానం శాపగ్రస్తం. యేసుక్రీస్తు ప్రభు నందు రేపటి మన భవితవ్యం మహిమాయుక్తం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించావా అన్నదే మన ముందున్న ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే ఈ దినమందు ఒక తీర్మానం చేసుకొని ఆయన వైపు చూసి ఆయనలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.